తెలియదాన్ని బట్టి మనల్ని కాలాన్ని మారుస్తుంటాం. కానీ కాల ప్రమాణం గ్రహాల పొజిషన్ మారితే కాల ప్రమాణం మారిపోతుంది కదా. కుజగ్రహంలో రోజు ఒకలాగా ఉంటుంది. రోజు అంటే మన ఉద్దేశం ఏంటి, సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటటువంటి కాలము. మన భూమి సూర్యుడి చుట్టూ 24 గంటలు తిరుగుతూ ఉంటుంది. అంటే అది మనకు ఒక రోజు అయింది. కొన్ని 88 రోజుల్లో ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ ఒక రోజు, 88 రోజులకి మన 88 రోజుల్లో అక్కడికి ఒక రోజు అవుతుంది. కాలం అనేది ఇది అర్థం చేసుకుంటే మీరు ఇక్కడ కూడా సూర్యుడి చుట్టూ పరిభ్రమించేటటువంటి సంఘటన కాలాన్ని 1 సంవత్సరం చేసుకోగలిగారు అనుకోండి మీది. ఇప్పుడు కొంతమంది మార్చ్ సెప్టెంబర్ పరీక్షలు రాస్తూ ఇంటర్మీడియట్నే 10 సంవత్సరాలు చేసుకోగలుగుతున్నారు. అంతేగా ఈ స్ట్రైకులు జరుగు, అది జరుగు, 5 ఏళ్లలో పూర్చవలసినటువంటి ఇంజనీరింగ్ కోర్సు 7 ఏళ్ళు 8 ఏళ్లలో పూర్తవుతుంది. పరిమాణం ఎంత? 5 ఏళ్ళే. కాలం మార్చుకోవచ్చు, అందుకు చెప్తున్న ఉదాహరణ. మీరు ఖచ్చితంగా కాలాన్ని మార్చుకోవచ్చు, కాలం యొక్క వేగాన్ని పెంచుకోవచ్చు, కాలం యొక్క వేగాన్ని తగ్గించుకోవచ్చు. అది అర్థం చేసుకోండి. కాలం అంటే ఏమిటో అంటే ప్రపంచం అంతా ఒక వేగంతో వెళ్తూ మీ వేగం తగ్గించారనుకోండి, మీరు పాస్ట్లో వెళ్ళిపోతారు. అంతే కదా, అందరూ ముందుకెళ్తున్నారు స్పీడ్గా. ఇంటర్మీడియట్ అందరూ పాస్ అయిపోయారు, వాడు ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ కూడా వాడు ఎక్కడ ఉంటాడు? వాడు అనుభూతి ఇంటర్మీడియట్లోనే ఉంటాడు. వాడు మీతో డిగ్రీకి వెళ్ళిపోతున్నారు. మీకు ముందే జరుగుతుంది కాలం యొక్క తేడా. అలాగే మనం ఒక పని చేద్దాం అనుకుంటాం, ఆ పని ఆ క్షణంలో చెయ్యవు. ఏమైంది? అది డేంజర్. అందుకు చేయమనేది, ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని అనుకుంటే అది ఆ క్షణంలోనే మీరు చెయ్యకపోతే మీరు పాస్ట్ గడిపోయినట్టే, వెనకబడిపోయినట్టే. అది నాకు బాగా గుర్తు, రాత్రి 1 గంట అయింది. హరిద్వార్ శాంతి గుంజిలో మాకు రూమ్ ఇచ్చారు 4 రోజులు మౌనంగా ఉండమని, ప్రాణప్రత్యావర్తన శిబిరంలో అగ్గిపెట్టి కావాల్సి వచ్చింది రాత్రి 1 గంటకి. ఆ క్షణంలో నాకు అగ్గిపెట్టి అవసరమేం లేదు. మాకు ఇచ్చే సాధన ఏంటి అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండాలి అని. కరెంటు పోతే అగ్గిపెట్టి లేదు కదా అని ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు పని ఉంది అగ్గిపెట్టితో పోతే కదా. గురుగారు ఒప్పుకోలేదు, వెళ్ళి తీసుకుని అగ్గిపెట్టన్నారు రాత్రి 1 గంటకి. ఆ శాంతి కొంచెం చుట్టూరే అక్కడ నాకు అగ్గిపెట్టి దొరకలే, హరిద్వార్ వరకు నడిచిపోవాల్సి వచ్చింది. ఆలోచన వచ్చినది ఆ క్షణంలో నువ్వు కనుక అమలు చేస్తే మీ జీవిత వేగం ఎంత పెరుగుతుందో మీరు కాస్త ఆలోచించుకోండి. ఇప్పుడు ఇంతవరకు మీరు జీవించిన జీవిత విధానం ఉంది కదా. ఇవాళ నుంచి మీకు ఏదైనా ఒక ఆలోచన వస్తే, అంటే వాడిని వెళ్ళి కొట్టేయాలనే ఆలోచన వస్తుందంటే కొట్టకండి. మన కాస్త కామన్ సెన్స్ ఉపయోగించి చేయవలసినటువంటి పనులు. సాధారణంగా భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని మాటలు మనం వింటూ ఉండం. అప్పుడాలు వేద్దాం అనుకున్నామండి, కూర చేద్దాం అనుకున్నామండి, అదేదో చేద్దాం అనుకున్నామండి, కానీ అప్పుడు లేదు అక్కడ. అంటే మీరు వెనకబడ్డారు. అది మీరు చేశారా లేదా, అప్పుడాలు మీరు తిన్నారు లేదా అది ఇంపార్టెంట్ కాదు. తినకపోతే కొంపలే అంటూ పోవు, అసలు పూట భోజనం చేయకపోయినా ఏం అవ్వదు. కానీ మీ ఆలోచనలు రూపుదాల్చలేదు. ధర్మం ఏం చెప్తుంది అంటే ఆలోచనలు రూపుదాల్చటం ఎలాగో చెప్తుంది. టాపిక్ ధర్మమే కదా. కానీ ఇవన్నీ ఇంటర్లింక్డ్. అంచేత మీరు వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో చెప్తున్నారు, మాస్టర్ చెప్పిందే కరెక్ట్, అన్నీ ఇంటర్లింక్డ్. మీరు అది అర్థం చేసుకోలేకపోతే ఎక్కడ మనం దెబ్బతిన్నామంటే గురుకులాలలో కట్టెలు కొట్టి తీసుకురావాల్సి వచ్చేది. ఒకరోజు వర్షం కురుస్తోంది, కృష్ణుడు కుచేలుడు వెళ్ళారు, బాగా వర్షం కురుస్తుంది. అడవులు ఎలా ఉంటాయో తెలుసు కదా, పూర్వకాలపు అడవులు. ఇప్పుడంటే అడవి అంటే ఇక్కడో చెట్టు కనిపిస్తుంది, అక్కడో చెట్టు కనిపిస్తుంది. మొన్న ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్తే అడవిలోంచి వెళ్దాం అనుకుని నేను చాలా ఆనందించా. ఇంత చేస్తే రాళ్ళు రప్పలు తప్ప నాకే అడవి కనిపించలే అక్కడ చెట్లు. కానీ పూర్వకాలంలో అడవులు తిక్కుగా ఉండేవి, రకరకాల క్రూర జంతువులు ఉండేవి, పావులు తిరుగుతూ ఉండేవి చెట్ల మీద. శ్రీకృష్ణుడు కుచేలుడు వెళ్ళారు. గురుమాత కొంచెం అన్నం మూట కట్టిచ్చింది, మీరు అలసిపోతారు తినండి అని. పైకి ఎక్కారు. కృష్ణుడు పైన ఉన్నాడు, కింద కుచేలుడు ఉన్నాడు. మంచి స్నేహితులు ఇద్దరు. కుచేలుడికి ఆకలేస్తారు, కృష్ణుడికి న్యాచురల్గా ఆకలేస్తూ ఉండి ఉంటుంది. చిన్నపిల్లలు కదా ఇద్దరు కూడా, కథ తెలుసు కదా మీకు. కుచేలుడు శ్రీకృష్ణుడికి ఇద్దామని అనుకున్నాడు, కానీ చీకటి వర్షం కురుస్తోంది, పాములు మధ్యన చెట్ల మీద భయం కృష్ణుడికి అందివ్వటానికి, వీడికి ఆకలేస్తుంది, ఏం చేయాలి? తిన్నాడు. దాని ఎఫెక్ట్ ఏమైంది అంటే మళ్ళా దాన్ని తీర్చుకునేంత వరకు కర్మ సిద్ధాంతం మళ్ళీ కృష్ణుడికి ఆ మూడు ముద్దులో నాలుగు ముద్దులో పెట్టేంత వరకు. పెద్దున్న కట్టెలు కొట్టడానికి వెళ్ళిన వాడికి భోజనం మూట కట్టి ఉండదు కదా, టిఫిన్ లాగా రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు కట్టి ఉంటుంది. ఆ రెండు మూడు ఇడ్లీలు పచ్చలు, ఇడ్లీ కాకపోవచ్చు అది ఎఫెక్ట్ ఆ కాలంలో, అది పట్టలేదు కృష్ణుడికి. మళ్ళీ ఆ మూడు ముద్దలు పెట్టేంత వరకు వాడి జీవితంలో మార్పు రాలే. ఎన్ని ఎంత కాలం వెనక్కి వెళ్ళిపోయాడు నీకు తెలుసు కదా, ఒక చెరుడు కదా. నాకేం తెచ్చావని అడుగుతాడు మళ్ళా, నిజమైన భగవంతుడిని అడుగుతున్నావు, నా దగ్గరికి అడగటానికే వచ్చావు, మన క్లాస్మేట్స్ ని స్నేహితులను కూడా, కానీ నువ్వు నాకు ఏమి ఇచ్చావని. ద్రౌపదీది కృష్ణ నన్ను రక్షించాలని అరుస్తుంది. ఒక సెకండ్ ఆగుతాడట కృష్ణుడు, నువ్వు ఏం చేసావని నేను రక్షించటానికి, మార్కులు వేసేయండి మాస్టర్, అసలు పుస్తకం ఏదైనా ఉంటేగా అక్కడ ఆన్సర్ చేయటానికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా మా స్నేహితులకి మా నాన్నగారి గురించి, మా నాన్నగారి చేతిలో కనుక ఆన్సర్ షీట్స్ వెళ్తే వాడు ఫెయిల్ అవ్వడు, గ్యారంటీ అది. ఆయన ఎలాగో అలాగే పాపం ఇది రాశాడులే వీడు, ఏదో పాస్ చేసేద్దాం అని. కానీ ఆయన చేతిలో కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి అంటే అసలు చూస్తే అసలు ఏం రాయడు, బ్లాంక్ పేపర్ ఇస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు మా నాన్నగారు. నా బాహ్య గుర్తు గోరఖ్పూర్ యూనివర్సిటీ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చింది ఎల్ఎల్బి, ఏలా అంతా రామా 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 అని రాశాడంటే, పోనీ ఇంత ఓపిక్గా రామనామని రాశాడు కదా, వ్యవసాయ మార్కులు అన్నారు పాస్ చేశారు. అది స్వభావం అది. కానీ ఆయన చేతిలో కూడా ఫెయిల్ అయిపోరు. దయామయుడైనటువంటి భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మనకి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఇదే కారణం. బ్లాంక్ పేపర్ ఇవ్వటం ఆయన ఏం చేస్తాడు, ఏ ఎగ్జామ్లో మాత్రం ఏం చేయగలడు, నువ్వు బ్లాంక్ పేపర్ ఇచ్చి ఆచరణలోకి ఏది రానప్పుడు. అది ధర్మం అంటే ఫస్ట్ ధర్మం. కాలం అంటే మీ ఆలోచనల వేగంతో అనుసరంగా మీరు నడవగలిగితే అదే దేవతాలోకం అని. దేవతాలోకం వేరుగా ఎక్కడా లేదు, మీ ఆలోచనలు మీ ఆలోచనలకి తగినటువంటి రియాక్షన్. ఎక్కడి నుంచో ఒక అంత అద్భుతమైనటువంటి పుష్పం కొట్టుకొస్తోంది, ఏంటో సౌగంధం ఏదో నాకు కదా కొట్టుకొస్తూ ఉంటే ద్రౌపదీదేవి అడిగింది నాకు ఆ పుష్పం కావాలని. బయలుదేరిపోయాడు భీముడు, ఇక అన్నతో చెప్పాలి వాళ్ళతో చెప్పాలి, రేపు వెళ్దాన్ని ఇవాళ అష్టమి నవమి పనులు చేయకూడదు, నవమి నాడు కష్టాలు ఎక్కువ అవుతాయి. అవతారాలు ఇద్దరు అవతారాలు కూడా అష్టమి నవమిలోనే పుట్టారు, వాళ్ళ పాపం తెలియదు ఏది మంచి రోజు ఏది చెడ్డ రోజు మనం చెప్పాలి వాళ్ళకి. నవమి నాడు పుట్టకూడదు రామా, అందువల్ల నీ కష్టాలు వచ్చాయి. అదే ఆలోచించలే, ఆ క్షణంలో బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎవరిని కలుసుకున్నాడు, భవిష్యత్ విధాతని కలుసుకున్నాడు, హనుమంతుడిని కలుసుకున్నాడు కదా, తెలుసు కదా మీకు తన అన్నని. అప్పుడు అన్నలు ఉన్నారన్నమాట అడవుల్లో, అప్పుడు అన్న లేరు, అప్పుడు అన్న లేరు. ఇంచేత ఆ కాలము సంఘటనల ప్రవాహము అని మీకు అర్థమయ్యాక, కొత్త కొత్త సంఘటనల ప్రవాహం మీ జీవితాల్లోకి వస్తూ ఉంటే మీ జీవితాల యొక్క వేగం మిగతా వాళ్ళకంటే జీవితం యొక్క వేగం ఎక్కువైపోతుంది, మీ జీవిత ప్రమాణం ఎక్కువైనట్టే. భౌతిక జగత్తులో మీ జీవిత ప్రమాణం ఎంతున్నా, ఒక వ్యక్తి 5 లక్షల రూపాయలు సంపాదించాడు అనుకోండి, బిజినెస్ చేసి ఏదో చేసి, మనం 5 లక్షలు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది? అందుకే టైం ఈజ్ మనీ, కాలమే నిజమైనటువంటి ధనము అనేది. ఇంచేత సత్య సంకల్పుడు అని చెప్తాం భగవంతుడికి ఉండేటటువంటి అనేక నామాలు ఉన్నాయి, కానీ అనేక నామాలలో ఈ నామం చాలా మనకి ప్రేరణ ఇచ్చేటటువంటి నామం సత్య సంకల్పుడు. సంకల్పం చేశాడు అంటే జరగాలంతే, ఆ క్షణంలో జరగాలి. నేను మీకు అదే అలవాటు చేద్దామని నా కోరిక ఎప్పుడు, మీరు చిన్నప్పుడు 18 నుంచి మీరు చూసి ఉంటే నేను ఎప్పుడూ చెప్పేది అదే, మీరు చేయాలనుకున్నారు కదా, ఏంటి చేయండి. మీరు చేయాలనుకున్నారు అంటే అది మీరు చేయగలరు, లేకపోతే అది అనుకోం కదా. ఇప్పటికిప్పుడు నేను అమెరికా వెళ్ళిపోవాలని నేను అనుకోను, ఎందుకంటే నాకు తెలుసు వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, చాలా తతంగాలు ఉన్నాయి దానికి. అంచేత నేను ఈ క్షణంలో లేచి అమెరికా వెళ్ళిపోతానని మీతో చెప్పను, నేను ఈ క్షణంలో లేచి ఎక్కడికి వెళ్ళగలను అది చెప్తాను మీతో. అది అలాంటి ఆలోచనలు నాలోకి వస్తాయి. అది మీరు మీ జీవితాల్లో చేస్తున్నారా అదొక్కటి చూసుకోండి. కాలము దాని మహిమ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. తక్షణం చేసుకోవాలి మంచి పని అయితే, ఇంకోటో బాధ ఏమి అది మాత్రం మనం గుర్తుంచుకో, తక్షణం చేసాం కానీ ఈ స్మగ్లర్స్ వీళ్ళు కూడా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు బాబా దగ్గరికి వాళ్ళ దగ్గరికి చూస్తే వాళ్ళకేతోనే ఎక్కువ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది నాకు. మంచి చెడు మన దృష్టిలో ఉంది, భగవంతుడి దృష్టిలో మంచి కాదు చెడు కాదు. కారము భగవంతుడి యొక్క సృష్టి, పాలు భగవంతుడి యొక్క సృష్టి. సాధకుడికి మాత్రం కారం పనికిరాదు, పాలు పనికి వస్తాయి కదా. అంచేత భగవంతుడి దృష్టి నుంచి చూస్తే కారం మంచిదా పాలు మంచిదా అంటే ఏమంటాడు, రెండు అతను సృష్టినాయి. అలాగా ఈ స్మగ్లర్స్ కానీ వాళ్ళకి కానీ మనం ఏర్పరచుకున్న ఆ దేశంలో తయారు చేసినటువంటి వస్తువు ఈ దేశంలోకి రాకూడదు అని. అంతకంటే చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్లోనే మొన్న మొన్న జరిగింది. మేము వెళ్తూ ఉంటాం, లేకపోతే కారు ఆపిస్తారు మాది ట్యాక్సీ ఆపేసి సోదా చేయటం మొదలు తరించి అంటే తాగుడు ఏదైనా తీసుకెళ్తారా తాగుడు పదార్థాలా తప్ప అయిపోయింది అది. మళ్ళా అది రైట్ అయిపోయింది. ఇంచకి భగవంతుడి దృష్టిలో ఏది రైట్ ఏది తప్పు, నువ్వు ఏర్పరచుకున్నటువంటి నియమాలు. కానీ స్మగ్లర్లో మనలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఉంది, మాట తప్పడు. ఏదైనా ఒక వస్తువు ఒక చోట నీకు చేరుస్తాను అంటే కోట్లు కోట్ల విలువ చేసే వస్తువులు అవి, ఇలా మామూలు వస్తువులు కూడా కాదు. ఖచ్చితంగా చేరుస్తాడు ఆ టైంకి అక్కడికి. తను ఎంత ఇవ్వదో ఇస్తానంటాడో ఎంత చేస్తానంటాడో ఖచ్చితంగా అంతే చేస్తాడు. ఇది ఈ కాలంలో జరిగిపోవాలి అనుకుంటే దేశంలో ఉన్నటువంటి ఎంటైర్ లా ఫోర్స్ అడ్డు తగిలినా కూడా దాన్ని సాధించి తీరుతాడు. మనకి రెండు చల్లటి వర్షపు జలులు వస్తే అడ్డు అయిపోతున్నాయి, మరి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వక మనకెందుకు లిఫ్ట్ ఇస్తాడు. నీకు భగవతత్వం స్పష్టంగా అర్థం కాక కానీ నీకు అర్థం అవుతే మనకంటే వాళ్ళే అర్హులు. అందుకే వాల్మీకి దగ్గరికి వచ్చి చెప్పాడు నారదుడు, నా దగ్గరికి వచ్చి చెప్పలేదు. ఎందుకు మన దగ్గరికి వస్తే ఏం చెప్తావు, నువ్వు చెప్పావు నువ్వు చేయమన్నావా, చాలా మంచిది చేస్తాను. ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాం, ఆ సినిమా చూసిరాని. అయితే ఇవాళ ఈ టీవీలో ఉగాది పచ్చడి గురించి చెప్తాడు, మరి చూస్తాం. ఇవి మనం ఏర్పరచుకునే కారణాలు. మీరే ఊహించుకోండి మరి ఆ కారణాలకి స్మగ్లర్కి ఎంత తేడా ఉందో మానసిక స్థితిలో. ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు అనుకూలిస్తాడు. అనుకూలించక ఏం చేస్తాడు, దుష్టుడికే భగవంతుడు అనుకూలిస్తున్నాడండి. మంచి వాళ్ళకి నువ్వు ఏం మంచి చేసావు, మంచి చేద్దాం అనుకుంటున్నావు, చెడు చేసే దమ్ము లేదు. అయితే నువ్వు చెడు చేసేసి ఉండేవాడి. మనం చెడు ఎందుకు చేయటం లేదు అంటే చెడు చేయటానికి దమ్ము కావాలి, కొంచెం ధైర్యం కావాలి. అది అర్థం చేసుకోండి. కాలము అంటే ఆ సంఘటనల ప్రవాహములో ఈ క్షణం నుంచైనా మీరు చెడు తలుచుకున్నటువంటి పనిని. కొన్ని పనులు మనం చేయటానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు రావు, కేవలం మన బద్ధకం తప్ప. శారీరక స్థితి ఎంత దిగజారైపోయినా చాలా పనులు మనం చేసుకోగలం. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను అది గ్యారంటీగా. ఈ శారీరక స్థితికి మీరు పడే కష్టానికి అసలు లింక్ లేదు. ఎంత కష్టమైనా పడవచ్చు, శరీరం దాని బాధ అది పడుతూనే ఉంటుంది, ఈ పనులు అవి జరుగుతూనే ఉంటాయి. అది ఇవాళ నుంచి మీరు అలవర్చుకుంటే కాలం యొక్క మహిమ మీకు అర్థమైనట్టు. అర్థం అవటమే కాకుండా మీ జీవితాలలో అనేక సంవత్సరాలు కల్పబడతాయి. చేద్దాం అనుకుని చేయని పనులు మీరు ఒక్కసారి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బేరీ చేసి చూసుకోండి, ఏది చేయలేదు. సాధన చేసుకుంటాం రెగ్యులర్గా 108 మాలలు 108 మంత్రాలతో ప్రతిరోజు. అంతకంటే ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు, చేయగలిగామా ఈ రోజు వరకు అంటే ఎన్ని సంవత్సరాలు పోయాయి, ఏంటో చేయలేనటువంటి పని. ఏ శక్తి ఆపుతోంది మిమ్మల్ని అక్కడ? ఆ మానసికమైనటువంటి దారుఢ్యం అది వస్తే తప్ప ఇంక ఇవి ఎంత అందమైన కబుర్లు చెప్పుకున్నా ఎక్కడికి అడగం మనం. ఆచరణ లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా, అదేదో వండి పెడదాం అనుకున్నామండి, ఇదేదో చేసేద్దాం అనుకున్నామండి, కానీ ప్రస్తుతానికి మాత్రం మజ్జిగ చేసే ఓపిక కూడా లేదు. అంచేత నిన్నటి మజ్జిగ మిగిలిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టాం. అది నిన్నది కాదు, 5 రోజుల కిందది. మీరు వేసుకున్నారు నిన్న ఫ్రిడ్జ్లో పెట్టారు, జర ఫుల్ పెట్టి. అంటే మనం ఎంత అర్ధరహితమైనటువంటి జీవితం జీవించటం వల్ల ఏమవుతుంది, వెనకబడిపోతుంది మొత్తం జాతి. ప్రపంచం అంతా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే మన జాతి వెనకబడిపోవడానికి కారణం అదే, నిరసించిపోయాం. కానీ నిరసించపోయినా ఈ విధంగా మనం దిగజారి పోయినా కూడా ఓ అద్భుతమైనటువంటి రహస్యం మన దగ్గర ఉండేది. రహస్యాన్ని అంటాం లలితాన్ని, లలిత రహస్య నామస్తోత్రం అంటాం. మిస్టరీస్ అంటాం, ఈజిప్షియన్ మిస్టరీస్. మిస్టరీస్ అంటే రహస్యాలు. ఆధ్యాత్మిక జగత్ అంతా కూడా ఒక రహస్యమైనటువంటి ప్రదేశము, ఒక రహస్యమైనటువంటి జీవిత విధానం గురించి చెప్తోంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ రహస్యం మనమే చేతులారా గంగయ్య దింపుకున్నాం. ఎక్కడ అది పోయిందో, లాస్ట్ మిస్టరీస్ అని అనేక పుస్తకాలు వస్తాయి. మిస్టరీ అంటే అర్థమవుతుంది కదా, రహస్యాలు. మన జీవితంలో ఇదే మొదటి రహస్యం ఏంటి అంటే అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగితే మీరు జీవితంలో చాలా పైకి వచ్చేస్తా. మాస్టర్ నేను చదువుకుందాం అనుకుంటున్నాం, 8వ క్లాస్ నుంచి మొదలెడతారు వాళ్ళు నాతో చెప్పటం చాలామంది. ఎంఎస్సీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇంతవరకు వాళ్ళకి చదవడం జాతకాలే. మీరు చెప్పినట్టు నేను చదవలేకపోతున్నా మాస్టర్. ఏంటో చెప్పానంటే రోజుకి 4 గంటలు చదవమన్నా. 4 గంటలు టీవీ ముందు వాళ్ళు కూర్చోగలరు, స్నేహితులతో కబుర్లు చెప్పగలరు. 24 గంటలు వాళ్ళకి ఉన్నాయి కదా. ఎందుకు 4 గంటలు చదువుకోవటానికి కూర్చోలేకపోతున్నారు? కూర్చోవాలి అనుకుంటే కూర్చోగలం, అంతే. అనుకోలేదు, మీరు సంకల్పం లేదు. ముందు అది చాలా బాగా మనసులో పెట్టుకుంటే తప్ప మనం చెప్పుకుంటున్నటువంటి ధర్మాన్ని మీరు ఆచరించలేరు. అందుకు ఇది ఇంతలాగా రకరకాలుగా తిప్పి చెప్పేది. ఆ మనస్సులో వచ్చినటువంటి ఆలోచన తక్షణమే మీరు కనుక ఆలోచన కార్యరూపంలో పెట్టగలిగితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అంటే మీ ఆలోచన సంఘటన ఒకేసారి జరిగిపోతాయి. అలవాటు అంతే. మొట్టమొదట వంట చేయటాన్ని మొదలెట్టినప్పుడు నేను ఒకసారి మైసూర్ పాక్ చేశాను. తిన్న వాళ్ళకి తెలియలేదు మైసూర్ పాక్ అని, మాడిపోయింది. నేను అనుకున్నా మైసూర్ పాక్ చేశానని. దాని తర్వాత మా వదిన చేసింది మైసూర్ పాక్. మైసూర్ పాక్ లాగే ఉంది అది. ఏంటి తేడా? ఆచరణ. నేను తెలుసు ఎలాంటిది పెట్టాను. నేను చాలా సన్నటి ముగ్గుడు పెట్టాను. నేను ఎందుకో లావు మూకుడు పెట్టాలంటే ఏదో చెప్పింది, మర్చిపోయాను ఇప్పుడు నేను. కానీ ఏదైనా ఏంటి అక్కడ ఆచరణలో ఎప్పుడైతే మీరు సవ్యంగా పనిని మొదలెట్టి రకరకాలుగా అభ్యాసం చేయటం మొదలెడతారు, మాడిపోయినటువంటి మైసూర్ పాకు అందమైన మైసూర్ పాక్గా మారింది. అభ్యాసం, ప్రాక్టీస్. జపం కూడా అంతే. రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మొదట ఏం రాదు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తారు, బ్రేక్ నొక్కపోయి యాక్సిలరేటర్, యాక్సిలరేటర్ నొక్కపోయే గేర్ మార్చబోయే ఒకదానికి ఒక గేరే ఏదో పడిపోతూ ఉంటుంది, నాలా గందరగోళం అవుతూ ఉంటుంది. నాకు రివర్స్ గేర్ అయితే ఇంతవరకు రాలే. వెనక్కి వెళ్ళటం రాదు నాకు. మరి ఏం చేస్తా, రాలే. దాంతో దానికి స్వస్తి చెప్పిస్తాను నేను కార్ డ్రైవింగ్కి నేర్చుకుంటే. దడదు వెనక్కి కారు, ముందుకెళ్ళిపోతుంది తప్ప. ఇంచేత ప్రాక్టీస్ లేదు. అంతకంటే అది నేర్చుకునే రోజుల్లో ఎప్పటిలాగే ఇలాగే బిజీగా ఉన్నా నేను. దాని మీద మనస్సు పెట్టడానికి టైం దొరకలేదు నాకు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు గేర్ వేయాలి అంటే ఎటు పట్టుకోవాలి, చెయ్యా, క్లచ్ నొక్కాలా వద్దా, క్లచ్ నొక్కితే క్లచ్ ముందు నొక్కేయటం, క్లచ్ నుంచి కాలు తీసి బ్రేక్ మీద పడేయటం, నానా గందరగోళం చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే అలవాటు పడిపోతామో పక్కవాడితో మాట్లాడుకుంటూ చాలా హాయిగా మనం చేసిస్తాం. యోగ కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగ అంటాడు. యోగ అంటే ముందు మీరు చేసే పనిలో ఆ కుశలత్వం చూపించండి. వెంకటేశ్వర స్వామి గురించి చదువుకుంటూ ఆయన కనుక నాగలు వేసి దున్నితే 2 ఎకరాలు 3 ఎకరాలు తిన్నగా గీతలు గీసినట్టే ఉండేది తప్ప ఇలా ఇలా పక్కకి వెళ్ళేది కాదు. ఆయన ఒక్కడు ఆ కూర్పు ఏదో అంటానే ఆ పని చేస్తూ ఉంటే 10 మంది కూలీలు చేసే పని తను ఒక్కడు చేసేవాడు. అంటే ఒక్కడు చేసేవంటే అతని శక్తి ఎక్కువ, నా ఏకాగ్రత ఎక్కువ, అంతకంటే ఇంకేం లేదు. అంచేత మీరు ఈ ఆ ధర్మమైన జీవితంలోకి ప్రవేశించాలి అంటే మనస్సు ద్వారానే ప్రవేశించగలరు. అది గుర్తుంచుకోండి. శరీరం ద్వారా మీరు మనసులోకి ప్రవేశించలేరు. అంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ నేను తిన్నగా కూర్చోలేకపోతున్నాను, కాళ్ళు మడత పెట్టలేకపోతున్నాను, మీ శరీరం ఎలా ఉంటే? శరీరానికి ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశానికి సంబంధం లేదు. నావెల్స్ చదువుతున్నప్పుడు ఎలా కూర్చోవాలని అడుగుతున్నావా? పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎలా కూర్చోవాలని అడుగుతున్నావా? టీవీ చూస్తున్నాం మాస్టర్, ఎలా కూర్చోవాలి? చేతులు ఎడమ చేయి కింద పెట్టాలా, కుడి చేయి పైన పెట్టాలా? ఈ ప్రశ్నలు ఏమి రానట్టే. అక్కడ ఏది ముఖ్యం? మీ మనస్సు ముఖ్యం. మీ మనస్సు కనుక ఆ విషయాన్ని గ్రహించగలిగితే చాలు, మీరు ఎలా ఉన్నా ఒకటే. కానీ ఆ విషయాన్ని గ్రహించినప్పుడు మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు మిమ్మల్ని ఒకనొక స్థితిలో కూర్చోబెడతాయి. టీవీ చూస్తున్నారు, మామూలుగా ఉంది, సడన్ గా ఫ్లాష్ న్యూస్ అని వేస్తాడు. ఏం చేస్తారు మీరు అప్పుడు? మీకు ఆవిడ చెప్పడం అలర్ట్ అయిపో అని, ఆ టీవీయే చెప్తుంది మీరు అలర్ట్ అవ్వాలా అక్కర్లేదా అని. ఇంకా చేస్తే ఏం చెప్తుంది అంటే అది ఏదో అడ్వర్టైజ్మెంట్ ముందు వేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మళ్ళా నీరసంగా పడిపోమని ఆవిడ చెప్పాడు. మీకేదైనా అనుభూతులు వస్తే మీ మానసిక స్థితిలో ఈ ధ్యానము దాన్ని చేయటం వల్ల మార్పులు వస్తే దానికి తగినటువంటి ఆసనాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలర్ట్ గా కూర్చో చెప్పక్కర్లే. మీరు అలర్ట్ గా కూర్చోలేకపోతున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ధ్యానం చేయటం లేదు అంతే. అంటే మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అలర్ట్ అయిపోతారు మీరు. నేను చూసినంత వరకు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను నేను గ్యాలరీలో. ఇలా కూర్చున్న వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, నేను ఇదే చూస్తూ ఉంటా టీవీలో. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా ఎగురటం నుంచోవటం చేసేవాళ్ళు కనిపిస్తారు తప్ప, అది ఇందాక చెప్పాగా, అది కాదు, అది ఇందాక చెప్పాగా, అది లేదు. నువ్వు మామూలుగా సచిన్ టెండూల్కర్ ఎవరో బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకో, వాడు ఫోర్ కొట్టలేదంటే నీకు కోపం వస్తుంది. పాప వాడు ఎన్ని ఫోర్లు కొడతాడు వాడు? కారణం ఏంటి? ఆ భావం ఏంటో మీకు తెలుసు మీరు ఏం కోరుకుంటున్నారు. ధ్యాన స్థితిలో మీరు అసలు ఏం గమనించుకోవాలో మీకు తెలియటం లేదు, అంచేత బోరుకొడుతుంది. ఏది గమనించుకోవాలో అది తెలిసి ఉంటే మీకు బోరు కొట్టరు అసలు. ఎన్ని గంటలైనా 10,000 సంవత్సరాలు కూర్చున్నవాడు రావణాసురుడు, వాడు ఇలా కూర్చున్నాడంటే మళ్ళా కళ్ళు తెరిచాడంటే అక్కడ బ్రహ్మ కనిపించాలి. అక్కడ 10,000 సంవత్సరాలు 15,000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు ఉండగా 5 నిమిషాలు అసలు మనం కూర్చోలేకపోతున్నాం అక్కడ. అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు ఒకటి, రెండు ఏం చేయాలో తెలియదు. ఒకటి ఏం చేయాలంటే ముందు ధ్యాన స్థితికి వెళ్ళదలుచుకున్నవాడు వాడి మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు తక్షణము ఆచరణలో పెట్టలేకపోతే నిత్య జీవితంలో ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళలేరు. అసలు ఆ ప్రయత్నమే కుదరదు, అది గుర్తుంచుకోండి. అందుకు ఇంతలా తిప్పి తిప్పి చెప్తాం. మీ నిత్య జీవితంలో ముందు ఇది అలవాటు అవ్వాలి. ఫలానా వాడిని కలుసుకోవాలి, వెళ్ళే మాస్టర్ ప్రాణం వేసింది, 8 గంటలకు వెళ్ళావు 12 గంటలకు వెళ్ళావు, ఎన్నిసార్లు వెళ్ళావు, ఇప్పటికి 10 రోజులు వెళ్ళాను, 8 గంటలకు వెళ్ళావు 12 గంటలకు వెళ్ళాను. నువ్వు 12 గంటలకు వెళ్తే తాణం వేస్తుందని అర్థం అయిపోయింది కదా. ఒకసారి వెళ్తే 2 సార్లు వెళ్తే మళ్ళా 12 సార్లు నువ్వు ఎందుకు వెళ్ళావంటే దానికోసం నేను 12 గంటలకు వెళ్ళలేదండి. ఆ టైం ఇప్పుడు మా పిల్లవాడిని స్కూల్ నుంచి తీసుకురావాలి, దారిలో ఆ ఇల్లుంది కనుక ఒకసారి అలా చూశాను. మన మానసిక స్థితి ఆన్సర్స్ అలా ఉంటాయి. ఇంతకంటే దూరం ప్రాక్టికల్స్కి వస్తారు మా స్టూడెంట్స్. రికార్డ్స్ మర్చిపోయారు, పెన్ను మర్చిపోయాం, మర్చిపోయారు ఇవాళ భోజనం చేయటం మర్చిపోయావమ్మ, సినిమాకి వెళ్తూ డబ్బు మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమంటాం అంటే ఏంటి అక్కడ నీ మనస్సుకి నీ ఆచరణకి లింక్ లేదు. అంతేగా మనస్సులో చేసేటటువంటి ఆలోచన భౌతిక జగత్తులో నువ్వు అనుకునేటటువంటి భౌతిక శరీరానికి లింక్ లేదు, దాన్ని యోగము అంటాం. రెండు కలపటం, ఏదో కలపం. జీవాత్మ పరమాత్మని మనం ఏం కలపటం, ఆత్మ ఎక్కడుందో తెలియదు, జీవాత్మ ఎక్కడుందో తెలియదు. వీడు కూర్చుని జీవాత్మ పరమాత్మ కల్పిస్తున్నట్ట. అంటే అది ఎలా ఉంటుంది, ఇందు కూడా తాటి చెట్టు ఎక్కామంటే మన జవాబులు అలానే ఉంటాయి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆ రెండు మీరు కల్పిస్తున్నాం మనం కూర్చుని. ఇంకా చేస్తే ఆత్మ ఎక్కడుందో తెలియదు, పరమాత్మ ఎక్కడుందో తెలియదు. మనం మనస్సు చెప్పినట్టే మనం వెళ్ళలేకపోతున్నాం. భగవంతుడు చెప్పినట్టు ఇంకా మనం ఏం వింటాం, అంతేండి కదా. అంచేత మీరు ఈ నూతన యుగ ధర్మము లో మీరు ప్రవేశించదలుచుకోవాలి అనుకుంటే, నిజమైనటువంటి ధర్మంలో మీరు ప్రవేశించదలుచుకున్నారు అనుకుంటే, మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏ పని చేయాలనుకున్నా ఆ పని ఆ టార్గెట్లో పూర్తి చేయటం నేర్చుకోండి ముందు, అది ముఖ్యం. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను చాలా పని చేస్తా మాస్టారు, మాకు ఒళ్ళు నొప్పులు లేవు ఏం లేవు క్షేత్రమేమో అనుకుంటారు. నేను కూడా అలా చెప్తే బాగుంటుంది అని అది చెప్పేస్తాయి. రహస్యం వారికి చెప్పకండి, క్షేత్రమైన నేను కాలేదు, మీ మనస్సు అయినా. మీ మనస్సులో అప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసేశారు, అప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసేస్తే వచ్చేటటువంటి తృప్తి మిమ్మల్ని నిలబడుతుంది. ఇక్కడ అప్పుడు చేయవలసిన పని అప్పుడు మనం చెయ్యం, నిరంతరం ఒక బరువు మన నెత్తినేది ఉంటుంది. నిరంతరం అది చేయలేదు, ఇచ్చేయలేదు, అది చేయలేదు, ఇచ్చేది, దాంతో ఆ బాధ. ఆశ్రమంలో ఎందుకు ఆ బాధలు ఉండాలంటే మీరు ఖాళీగా కూర్చోలేరు, కానీ అక్కడ కూడా చాలా పుణ్యం వచ్చేస్తుందనే బాధతో చేస్తారనుకోండి. అదేదో సేవ కోసం ఏం చేయరు, కానీ దేనికోసం చేసినా అర్థమైందా ఆ మానసిక స్థితి ఏంటో. ఆ మానసిక స్థితి మీరు నేర్చుకున్న తర్వాత అసలైనటువంటి ధర్మంలోకి ఎలా ప్రవేశించాలో నేర్చుకోండి. అది ఇవాళ చెప్తాను నేను మీకు పాయింట్స్. కానీ మీ ఆచరణలో, నిత్య ఆచరణలో మిగతా జీవితాల కంటే మీ జీవితాలు ఫాస్ట్గా లేకపోతే ఇదే అనుభూతులు మీకు రావు. ఫారిన్ కంట్రీస్లో వాటిలో ఈ హిప్పీస్కి వాటికి మహేష్ యోగి యొక్క ట్రాన్సెంటల్ మెడిటేషన్ చేసి భూమి నుంచి 2 అడుగులు 3 అడుగులు లేచిన వాళ్ళు ఉన్నారు. చాలా సులభమే అది, చెప్పండి మాస్టారు. చాలా సులభమే, కూర్చుని గాలి పీల్చుకుని వదులుతూ ఉంటే మీరు పైకి లేచిపోతారు. స్లో డీప్ బ్రీదింగ్ చేస్తూ ఉంటే మీరు పైకి లేచిపోతారు. అందులో పెద్ద విశేషమేం లేదు, మ్యాజిక్ ఏం లేదు. కానీ ముందు మ్యాజిక్ ఉంది ఏంటంటే మీ జీవితాలలో అలసిపోయి ఉండాలి. మీరు పరిగెత్తి 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 అలసిపోయి ఉండాలి. ముల్లా నస్రుద్దీన్ చాలా మంచి స్నేహితుడు నాకు కాశీలో, సుఖం అనేది ఒక్క క్షణం కూడా నేను అనుభవించలేదు అన్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి 50,000 రూపాయలు తీసుకురా అన్నాడు. 50,000 రూపాయలకి సుఖం వచ్చేస్తుందా అన్నాడు. నీకు ఎందుకు నువ్వు తీసుకురా, నేను చెప్తాను కదా సుఖం కూడా కొనుక్కోవచ్చు. తీసుకొచ్చాడు 50,000. గురువు ఏం మాట్లాడలే, ఆ బ్యాగ్ తీసుకుని పరుగు పరుగు అడుగులో 50,000 రూపాయలు తీసుకుని పారిపోతూ ఉంటే ఏం చేస్తాం. పడ్డాడు వీడు కూడా గురువు అని కాకలే, పరిగెత్తాడు గురువు. పరిగెట్టి 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 ఇంకా ముల్లా నస్రుద్దీన్ పరిగెత్తలేని స్థితికి వచ్చాక, పడిపోయే స్థితికి వచ్చాక గురువు కూర్చునిపోయాడు. కూర్చునిపోయాక ముల్లా నస్రుద్దీన్ దగ్గరికి వస్తే ఇదిగో నువ్వు 50,000 అన్నాడు. 50,000 ఇచ్చేవాళ్ళండి, శ్రమకు వచ్చే ఫలితమే మీకు వస్తానని మర్చిపోయి డబ్బు సంపాదనలో నేను సంపాదించామనుకుంటారు, అది సుఖం అనుకుంటారు. ఎవరిది భావం అర్థం అవుతుంది కదా. కానీ ఆ సుఖం ఎప్పుడొచ్చింది? మీరు కష్టపడ్డాక వస్తే, కష్టపడకుండా వస్తే సుఖంగా ఉండదు అది అసలు కదా. ఇచ్చేత మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ అమెరికన్స్ వాళ్ళు సక్సెస్ ఎందుకు అయ్యారు అంటే వాళ్ళ నిత్య జీవితాలలో రెస్ట్ అనేది అడగరు వాళ్ళు. వాళ్ళ జీవితాలు కనుక మీరు చూస్తే ఎంత ఫాస్ట్గా ఉంటాయో వాళ్ళ జీవితాలు. అసలు ఈ కార్లు, ఈ టెలిఫోన్లు వాళ్ళు ఎందుకు కనిపెట్టుకోవాల్సి వచ్చింది అంటే అసలు టైం లేదు. టెలిఫోన్ లేకపోతే అసలు పనులు జరగవు వాళ్ళకి. ఇక్కడ మనకి టెలిఫోన్ లేకపోయినా పనులు జరుగుతాయండి. మీరు కావాలంటే చూసుకోండి, టెలిఫోన్ డెడ్ అన్నాక టెలిఫోన్ వాళ్ళకి ఇది డెడ్ అయిందని చెప్పడానికి మీకు 10 రోజులు పడుతుంది. అది కరెక్ట్ చేయటానికి రావటానికి టెలిఫోన్ వాళ్ళకు 10 రోజులు పడుతుంది. అంతే విక్రించడానికి చెప్పటానికి నేను మామూలుగా చెప్తున్నా. అయినా మన పనులు జరిగిపోతున్నాయి, కానీ అమెరికాలో జరగవు అవి. మంచిగా కొంపలు అంటించేస్తారు వాళ్ళు, చెప్పగానే కరెక్ట్ చేయకపోతే పని అయిపోతుంది. అక్కడ నీకు ఆ ఫాస్ట్ లైఫ్కి టెలిఫోన్ అవసరం. ఎంత ఫాస్ట్ లైఫ్ అయిపోయింది అంటే పేజర్ అవసరమైంది, పేజింగ్ సిస్టమ్. ఎంత ఫాస్ట్ అయిపోయింది అంటే ఎస్టీడీ అవసరం అయిపోయింది. ఇప్పుడు ఎస్టీడీ ఎందుకు? వాళ్ళు ఫోన్ చేస్తారు, మాస్టర్ మీరు బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగానే ఉంది, ఇంతవరకు ఎంత బాగుంది అని అడగలేదు. దాని కొలత వరకు లేదు కనుక బాగుంది రైట్. మరి నేనేదో అడగాలి కదా, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారు. తర్వాత ఇంకెక్కడి నుంచి ఏం ఆపుతున్నా, బాగుండదు కదా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారు. మరి ఏం చేసేది నేను ఇదే ఎస్టీడీలో మాట్లాడతాం. ఎందుకు మాస్టర్ ఇదంతా అంటే మీ గొంతుకు వినాలనిపించిందని స్టేప్ పెట్టుకుంటే వినొచ్చుగా. ఎందుకు ఎస్టీడీలు? వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఫోన్ల మీద రామాయణ మహాభారతాలు మీరు నిన్న కూడా చూశారు కదా, వింటున్నారు కొంతమంది. అది కాదంటలే, అది మంచి ఉపయోగే. కానీ ఇందుకు ఇదంతా, ఏ వస్తువు అవసరం దాన్ని ఉపయోగించుకోవటానికి మీ ఇంట్లో ఆ వస్తువు ఉండాలి తప్ప అనవసరమైన వస్తువు మీకు ఎందుకు? నిజంగా మీరు ఆలోచించుకోండి, మీ ఇంట్లో ఉన్నటువంటి టెలిఫోన్ ఎన్నిసార్లు మీరు ఉపయోగించుకుంటున్నారు? ఒకవేళ లేకపోతే మీ పనులు ఏమైనా ఆగుతాయా? మనకి మాత్రం టెలిఫోన్ అవసరంలే. నాకు పర్సనల్గా మిగతా అవసరంగా నాకు తెలీదు. కానీ 92 మార్కులు వచ్చే నాకు తెలిసినటువంటి ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి వాళ్ళ నాన్న అమ్మ వచ్చి, మాస్టర్ మీ ఆశీర్వాదాలు ఏమి పనిచేయలేదు, ఆశీర్వాదంతో పరీక్ష పాస్ అయిపోగలిగితే అసలు స్కూల్స్ అన్ని ఎప్పుడు మూతబడేవి, గురువుల ఆశ్రమంలో కూర్చుని ఉండేవాళ్ళు అందరూ పరీక్ష ముందోసారి ఆయన వచ్చి పెట్టేవాడు, అందరూ పాస్ అయిపోయేవారు, అది జరగదు. మీ కష్టాలను పాస్ అవుతావు, గురువు యొక్క ఆశీర్వాదం అది ఏం చేస్తుందంటే మీకు సైకలాజికల్గా ఏదైనా టెన్షన్ ఉంటే ఆ టెన్షన్ పోగొడుతుంది అంతే. ఇంతే తన 92 మార్కులు వచ్చాయి, మొహం వేలాడేసి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారంటే పక్కింటి వాళ్ళకి టోటల్లో ఇదికి 920 వస్తే పక్కింటి వాడికి 921 వచ్చింది. నీకు బుద్ధి ఉందా? నీకు తిండి ఎందుకు? నీకు అనవసరంగా తిండి పెడుతున్నావు. ఇది ఆ కుర్రాడికి వాళ్ళ తల్లిదండ్రులు 92% ఇస్తే ఇచ్చేటటువంటి బహుమతి. ఎందుకు పక్కవాడితో ఎందుకు పోలుస్తావు నువ్వు? ఆ మానసిక స్థితి దాన్నే మీరు రాజ విద్య రాజగుహ్యం రామరామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం గుహ్యం సీక్రెట్ రహస్యం ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళటానికి అనసూయ స్థితి ఉండాలి. అనసూయ అంటే అర్థమవుతుంది కదా, అసూయ లేని స్థితి ఉండాలి. ఆ స్థితిలో మీరు మానసికంగా లేకపోతే మీ సాధన ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా తపస్సు చేసుకుంటున్నారు, విష్ణు ప్రత్యక్షం వాడు ఒక దగ్గరికి, వరం కోరుకో అన్నాడు, చూశాడు ఎదురుకుండా ఇంకోటి కనిపిస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళారా మీరు, లేదు ముందు నీ దగ్గరికి వచ్చానంటే ఆనందిస్తాడు అనుకున్నాడు, కాదు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ముందు అన్నాడు. చాలా ఆనందించాడు విష్ణు, ఇలాంటి ఉండాలి స్నేహం, ముందు నా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని. సరే వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. వెళ్ళాక వాడు అదే ప్రశ్న అడిగాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం అడిగాడు వాడు? మంగమ్మన్నమాట, పైకి చెప్పకండి. ఏం అడగలేదయా, మీ దగ్గరికి పంపించాడు. ఆ వధం అంతేను, తపస్సు చేసి విష్ణు ప్రత్యక్షం అయ్యాక మనసులోని భావాలు. దేవాలయంలో మన భావాలు ఇలాగే ఉంటాయి, ఎదురుకుండా దేవుడు విగ్రహం ఉన్నా ఆ వధ ఎప్పుడు అంతేను, ఎప్పుడూ నాకు పోటీ అయ్యేవాడు. సరే ఓ పని చేయండి, వాడు ఏదో చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు, వాడు ఏం అడిగితే దానికి రెట్టింపు మాత్రమే నాకు ఇవ్వండి చాలు అన్నాడు. సరే విష్ణు తిరిగి వచ్చేసాడు, ఇదే జరిగింది, నేను వెళ్ళాను వాడి దగ్గరికి, మీ స్నేహితుడు మరి నీకంటే చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు, విష్ణువుకే వచ్చిన శివుడు అయితే పాప అమాయకుడు,
విష్ణుకు అర్థమైపోయింది కదా మనస్సు ఎలా ఉందో. నువ్వు ఏమడిగితే దానికి రెట్టింపు అడిగాడు వాడు. జాగ్రత్త, ఇంటికి వెళ్ళాక చూసుకో నీ భార్య ఏముంటుందో. నీకు లక్షలు వస్తే వాడికి 2 లక్షలు వస్తాయి. నీకు ఆఖరికి అడుక్కోవటం కూడా రాలేదా అంటుంది. భగవంతుడు ప్రత్యక్షం అవుతే జాగ్రత్త అన్నాడు. తక్షదేవత ఆయన బాధలు ఆయనకున్నాయి మరి. సరే, చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఒక కన్ను తీసేయండి అన్నాడు. ఎందుకు వీడికి ఒక కన్ను పోతే అనసూయదే, అసూయతో ఇదే. ఇలాగే కోరుకుంటాం భగవంతుని. మనకు భగవంతుని ఏం కోరుకోవాలో కూడా తెలియదు. ఏం కోరుకుంటాం అంతా అసూయే కదా. ఇచ్చట అనసూయ స్థితి లేనంత వరకు కూడా గురువు అనుగ్రహం కూడా రాదు. మీరు చాలా జాగ్రత్త గుర్తు. గురువు ఏమీ చేయలేడు. మీరు ఆ మానసిక స్థితి తీసుకుని వెళ్ళాలి తప్ప. ఇప్పుడు నేను కెమిస్ట్రీ చెప్తూ ఉంటాను, నేను బీఎస్సీ వాళ్ళకి, వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ స్థాయి లేకపోతే నేను ఏం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పేది బాగానే చెప్తా అనుకుంటున్నాను, నేను నాకు తెలియదు నేను బాగానే చెప్తున్నాను లేదో. కానీ నా ఉద్దేశంలో నేను బాగానే చెప్తా క్లాసులో. కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కాదు అంటే అనసూయ స్థితి లేదు. ఇచ్చేత అసూయ ఎన్ని రకాలుగా మన జీవితాల్లో ప్రవేశిస్తుందో చూడండి. రకరకాలుగా ప్రవేశిస్తుంది. ఎక్కడెక్కడ అసూయ ప్రవేశిస్తుందో అక్కడక్కడ భగవంతుడు ఆ అసూయను తీసుకెళ్ళటానికి ఎంత బాగా ప్రయత్నించేస్తాడో శ్రీకృష్ణ చూస్తే తెలుస్తుంది మీకు. శ్రీకృష్ణ చూడకలే, హనుమంతుడికి వచ్చింది, గరుడికి వచ్చింది, ప్రతి భక్తుడికి వచ్చింది. అంచేత అహంకారం అంటే అసూయ అంతే కదా. పక్కవాడికి ఏదో ఎక్కువ చేసేస్తున్నారు, నాకు చేయటం లేదు. నారదుడు లాంటి భక్తుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏదో అడుగుతాడు. ఏంటి అతని కోరిక అంటే, నారద నువ్వు మించిన భక్తుడు నాకు లేడు అని చెప్తాడని. తలనొప్పిగా ఉందన్నాడు. నారదుడికి అర్థం కాదే, నేను అడుగుతుంది ఏంటి, ఏదో చెప్తుంది ఏంటని. మళ్ళా ఏదో అడగబోతే ఉండి నారద తల బద్దలైపోతుందని మంచం మీద పడుకుని ఆయన లెవెల్లో ఆయన వీర లెవెల్లో యాక్టింగ్ చేసేస్తున్నాడు. కృష్ణుడికి యాక్టింగ్ అవడం నేర్పక్కర్లేదు కదా. అందరూ పాపం తల బద్దలైపోతుంది కృష్ణుడికి. ఎలా తగ్గుతుంది? మందులతో తగ్గేది కాదు, భక్తుడి యొక్క పాదధూళి నాకు దొరికితే తగ్గుతుంది అని నారదుడితో చెప్తాడు. ఆ పాదధూళి కోసం నారదుడు 3 లోకాలు తిరుగుతాడు. అంటే వాడు భక్తుడు కాదనేగా. వాడే భక్తుడు అయి ఉంటే భగవంతుడికి భక్తుడు పాదధూడు కావాలి అనుకుంటే ఆయనే ఇచ్చేసింటే పోయిందిగా. కానీ అక్కడ ప్రమాదం ఏంటంటే కృష్ణుడు తలనొప్పి తగ్గటం వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, వాడికి పాపం వస్తుందేమో అని ఇంపార్టెంట్. అందుకు ఇవ్వలేవాడు. భగవంతుడికి నా పాదధూడు ఇవ్వటమా? చూడండి నా అహంకారం ఎలా ఉంటుందో. అలాంటి వాళ్ళకే అహంకారము అసూయ తప్పకపోతే మరి మనకి తప్పుతుందా అంటే, చెప్పేది అదే. పల్లెటూరులో పశువుల కాపరులలో ఉండేటటువంటి అమాయకత్వము పండితుల్లో ఉండదు. ఇంచేత అసూయ స్థితి ఉండటానికి చదువు అవి అక్కర్లే. అసూయ లేకుండా ఉండే స్థితి సహజంగానే పిల్లల్లో ఉంటుంది. అంచేత పిల్లలకి ఆ క్షణంలో కోపతాపాలు వస్తాయి తప్ప తర్వాత మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. మనం ఒకసారి కోపం వచ్చినట్టే మరి వాడి మొహం ఈ జన్మలో చూడం, ఇంకా రోడ్డు నుంచి వెళ్ళడం. దాంతో పిల్లలకి ఎంతెంత కోపాలు వచ్చేస్తాయో మీరు చూస్తే, కెనరా టవర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే పిల్లలందరినీ నాకు ఎంత అసలు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడే కోపం వచ్చేసి ఇంకా వాడిని చంపేస్తాను, నరికేస్తాను, కొట్టేస్తాను అని బయలుదేరతాడు వీరి లెవెల్లో. ఇంకా వాడు అలాగే ఉంటాడు అక్కడ. మాకేదో గాభరా పడిపోయి మా చెల్లెలు ఇంక వీడేదో చేసేస్తాడు కాబోలు అక్కడ, నేను చెల్లెని వదిలే అంటే చివరికి వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నారు. మనకి కోపాలు ఎప్పుడో ఏదో మాట అంటుంది, తండ్రో తల్లో భార్యో భర్తో ఏదో ఒక మాట అంటారు. ఇంకా అంతే, అది పట్టుకుని అలా దెబ్బలాలు. అంచేత ఆ అనసూయ స్థితి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పోతుంది. అసూయ వద్దు, వాడుకుందా వీడికుందా, వాడికి లేదా వీడికి లేదా అనేటటువంటి అనసూయ స్థితి మీలోకి ఏ క్షణంలో వస్తుందో. ధర్మములో శాశ్వతమైనటువంటి ధర్మం మనం భారతీయ ధర్మం కాదు అసలు. మంది హిందూయిజం అనేది ఈ ఇతర మతాల వాళ్ళు మన మీద ఆక్రమణ చేసి మన బుర్రలోకి ఎక్కించినటువంటి ఒక విషమయ పదార్థము. హిందూయిజం అనేది లేదు అసలు, సనాతన ధర్మం మాత్రమే ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటి? ఎటర్నల్గా శాశ్వతంగా ఏది ప్రకృతిలో ఉన్నదో, మామిడి పండు మామిడి పండులాగా ఉండాలి అనే ధర్మం ఎప్పటి నుంచి ఉంది? సనాతనం. గులాబీ పువ్వు గులాబీ పువ్వులాగే ఉండాలి ఎప్పటి నుంచి ఉంది? సనాతనం. అలాగే మనిషి యొక్క ధర్మం కూడా సనాతనమైనదే. కొత్త కొత్త ధర్మాలు పుట్టుకొస్తున్నాయి, నాకు పెద్ద ఆశ్చర్యం ఇస్తుంది, మీకు ఆశ్చర్యం వేయాలి. గులాబీ పువ్వు ఎలా ఉంటుంది అని ఇవాళ మీరు కనిపెట్టారనుకోండి, అంటే అర్థం ఏంటి? ఎలా కనిపెడతాను నేను? గులాబీ పువ్వు ఉంది కావాలంటే మీరు మళ్ళా కొత్తగా గుర్తించవచ్చు. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి. కానీ ప్రతిరోజు సూర్యుడు మనకి కొత్తగానే ఉండొచ్చు, అది వేరే విషయం, కొత్త రోజే. కానీ జరిగే సంఘటన మాత్రం అదే సంఘటన, శాశ్వతమైనటువంటి సత్యమే. కానీ మీ జీవితంలోకి అది తిరిగినప్పుడు మళ్ళా అది కొత్తగా ఉంటుంది. అంచేత శాశ్వతమైనప్పటికీ కూడా అది నిత్య నూతనమే. ప్రతి ఋషి అదే అనుభూతి, అదే ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు. కానీ ప్రతి వాడికి అనుభూతి కొత్తగానే ఉంటుంది. అంచేత అది శాశ్వతమైనటువంటిది, సనాతనమైనప్పటికీ కూడా అది నిత్య నూతనమైనటువంటిది. అంచేత బోరుకొట్టదు అది. సూర్యుడు ఉదయించకుండా ఉంటే బాగుంది బాబు, 40 ఏళ్ల బట్టి చూస్తున్నాను ప్రతిరోజు అన్నవాడు ఇంతవరకు ఎవడు కనిపించలే. అంచేత అది శాశ్వతమైనటువంటి ధర్మం కనుక, నిరంతరము ఆనందం ఇచ్చేటటువంటి ధర్మం కనుక, ఇన్ని సంవత్సరాలు బట్టి భోజనం చేస్తున్నాం బాబు బోరు కొడుతుంది, అంటే రోగరహితమైన స్థితిలో ఉంటే, రోగం ఉంటే వాడికి బోరు కొట్టచ్చు, తిన్నది వాంతి అయిపోవచ్చు, అది వేరే విషయం. ఆరోగ్యం బాగా ఉంటే ఇవాళ తినకూడదు బాబు చాలే బోరు కొడుతుంది. కానీ క్లాస్ వరకు అది 10 నిమిషాల్లో బోరు. నేను ఎప్పుడు చూస్తుంటా క్లాసులో నా పీరియడ్ అయిపోయే ముందు 5 నిమిషాల ముందు నుంచి పిల్లల దృష్టి బోర్డు మీద ఉండదు, గడియారాల మీద ఉంటుంది. నేను వాళ్ళకి చెప్తా బాబు మీరు గడియారాలు చూడకండి, ఖచ్చితంగా బెల్ ఒకటి 1 నిమిషం ముందు ఆపిస్తాను. ఇప్పుడు బెల్ కొట్టాక నేను క్లాస్ వదలటం ఈ 18 ఏళ్ళ జీవితంలో జరగలే. ఎందుకు వాళ్ళని పాపం బోరు కొట్టించటం చెప్పింది ఏదో వినొచ్చు కదా. సాధన బోరు కొట్టదు మీకు, దాంట్లో ఉన్నటువంటి నిత్య నూతనత్వం అర్థమవుతాయి, దాంట్లో ఉన్నటువంటి ఆ శాశ్వత సత్యాన్ని మీకు అర్థమవుతాయి. ఆ శాశ్వత సత్యాల కోసం కనుక మీరు బతకటం మొదలెడితే అసలు బోరు కొట్టదు అది, అస్సలు బోరు కొట్టదు. ఆట అలా బోరు కొట్టదు. పిల్లవాడిని ఆట మానేయంటే వాడు మానడు, అలాగే సాధకుడిని సాధన మానేయంటే వాడు మానడు. ఇంచంటే వాడికి బోరు కొట్టదు అది. బోరు ఎందుకు కొట్టదు అంటే వాడికి దాని నియమాలు తెలుసు, దాన్ని ఎలా ఆచరించాలో తెలుసు, దానికి కావాల్సినటువంటి మానసిక స్థితి. ఇవాళ 2 మానసిక స్థితులు చెప్పాను నేను మీకు. ఒకటి, ఏదైనా ఒక పని మీరు చేయదలుచుకుంటే ఆ క్షణంలో చేయండి, ఆ క్షణంలో చేయండి. చెప్పేగా వీలు బట్టి, మళ్ళా వీలు బట్టి అని చెప్పి దాన్ని వంక పని ఎగ్గొట్టడానికి చేయకండి. పరిస్థితి చూసుకోండి, కామన్ సెన్స్ చూసుకోండి. బాస్ ఏదో మాట్లాడుతున్నాడు, సాచి నంబగా కొట్టాలనిపించింది బాస్ని, చాలా మంది కనిపిస్తూ ఉంటుంది సహజే. చేస్తే అవుతుంది మాస్టర్ మీరు చెప్పారు మీ బాట ఇబ్బంది లేదు, ఇది నా పరిస్థితి అంటే అది నేను చెప్పటం లేదు, ఇది జాగ్రత్తగా రికార్డ్ చేయి, అండర్లైన్ చేయండి. మీరు ఇమీడియట్ గా చేయమన్నది ఏంటి అంటే మంచి తెలుస్తూనే ఉంటుందండి మీకు. మిగతా వాటిని కంట్రోల్ చేయటం నేర్చుకోండి. 2 అవసరమే, స్పీడ్ కంట్రోల్ ఉండాలి ఫస్ట్. 2, ఏం చెప్పాను, అసూయ వద్దు. ఇంకోటి దగ్గర అది ఉంది కనుక నాకు కావాలి అనేటటువంటి కోరిక మీరు పూర్తిగా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 కోరికలు నాశనం చేయటం అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ధర్మము, శాశ్వతమైనటువంటి ధర్మంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ ఎప్పుడు జప్తబడిందో మనకు తెలియదు. కానీ బ్రహ్మ సత్యం జగం మిథ్య, అంతకంటే పరమ అబద్ధం నేను ఎక్కడా వినలేదు. సర్వ మావృత్య తిష్టతి, భగవంతుడు ఎలా ఉంటాడు అంటే అన్నిటినీ ఆవరించుకుని ఉంటాడు. దేన్ని ఆవరించుకుని ఉంటాడు? ఈ ప్రపంచాన్ని కూడా. అంచేత ఈ ప్రపంచం ఏమైంది? భగవంతుడి యొక్క భాగమే. అది భగవంతుడి యొక్క భాగం కాదు, దీన్ని వదిలేసి మీరు ఎక్కడికి పోతారు? ఇల్లు వదిలేసి ఎలక్ట్రిక్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, బాబోయ్ ఇవంతా మేము కట్టలేమని ఆశ్రమం కట్టుకుంటాడు వాడు. ఆశ్రమంలో ఇక్కడికి వచ్చే దానికంటే పెద్ద ఎలక్ట్రిక్ బిల్ వస్తుంది. మీరు చూడండి అక్కడ మా హరిద్వార్లో చెప్పారు వాళ్ళు, మీకు తెలియటం లేదు వాటర్ బిల్ కూడా మేము కట్టలేకపోతున్నాం, అంత కష్టాల్లో ఉన్నాం అని. అదేమి చేసుకోవడం, వాడు ఒక చెట్టు కింద కూర్చుంటాడు, ఈ చెట్టు నాది అంటాడు, ఇంకోటి వస్తే ఒప్పుకోడు. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను? ఏ భావనతో మనం చేసుకోవాలి? ఆ శాశ్వతమైనటువంటి సత్యాన్ని ప్రపంచంతో దూరం చేసేసాం, మనం డీలింగ్ చేసాం, దాంతో భగవంతుడు కనిపించటం మానేశాడు. ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి స్థూల శరీరాల్లోనే మీరు భగవంతుడిని చూడలేకపోతే సూక్ష్మ శరీరాల్లో భగవంతుడిని ఎక్కడ చూస్తారు? అర్థమవుతుంది కదా. ఇంచేత ఈ ప్రపంచము కూడా భగవంతుడిలోని భాగమే, ఈ భగవంతుడు కూడా ప్రపంచమే, భగవంతుడు కూడా ప్రపంచం కూడా భగవంతుడి యొక్క అంశే. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిమ్. ఎంత ఒక అంశనే మనం అర్థం చేసుకోలేక ఈ అంశం నుంచే పారిపోతే భగవంతుడిని మనం ఎలా పట్టుకోగలుగుతాం? చెప్పి 3 పాయింట్స్ మనసులో ఉంచుకోండి. నూతన ధర్మంలో మీరు ప్రవేశం చేయాలి అంటే ఆలోచనలు ఫాస్ట్గా మీరు ఆచరణలో పెట్టగలగాలి. దానివల్ల ముందు మీ జీవితాలు మారిపోతాయి. చదువుకోదలుచుకున్నావో చదువుకో, బిజినెస్ మొదలెట్టదలుచుకున్నావో మొదలెట్టు. ఎప్పుడు మొదలెట్టాలి? ఇవాళ మొదలెట్టు. గత కొన్ని సంవత్సరాలుగా నాకు చిన్న కోరిక ఉంది, ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో చూద్దాం. మరి మీకు చెప్పి నేను చేయలేకపోయినది, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కొన్ని రకరకాల మన జీవితాల్లో, ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కాలబద్ధంగా ఒక ఆల్బంలో పెట్టే చూడముచ్చట నాకు. అది జస్ట్ నాకు ఆ కోరిక పదేళ్ల బట్టి ఉన్నది, ఏం పెద్ద లేటే అవ్వలేదునండి. ఎన్నో ఎన్నెన్నో జరిగిపోతూ ఉంటాయి, కానీ అది జరగటం లే. కానీ ఏం జరగాలి, మనం సప్తఋషుల్ని భూమి మీద దింపేయాలి. చేయండి, అది ఒక ఏదైనా ఒక ఉంది కదా, ఒక సీక్వెన్స్లో ఉండాలి. మన ఆశ్రమంలోని యాక్టివిటీస్ కానీ, వాటిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ కానీ, ఎప్పుడు ఏం జరిగాయో దాని కింద రాయండి, అదంతా ఒక ఆల్బంలో పెట్టండి. జరగటం లే అది. ఇందుకు జరగటం లేదు అంటే అది అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి సంస్కారాలు. అంచేత చేయలేదు, దాని గురించి బాధపడుతుంది. ఎంత బాధపడిపోతున్నా మాస్టర్ ఉండండి, మూడేళ్ళు ముందు నేను దుఃఖిస్తాను. ఇంటి దుఃఖం అంటే నేను చెప్పిన పని నేను చేయలేదు కదా. ఉండండి, నన్ను దుఃఖించనే ముందు ఏడుస్తే ఏమవుతుంది, దుఃఖించొద్దు, చెయ్యి. ఇవాళ చేసావు అనుకో, ఈ పదేళ్ల దుఃఖం పోయింది కదా. అంచేత సంతోషంగా ఉండటానికి ప్లస్ పాయింట్ అది ఒక్కటే, చేయవలసింది చదవవలసింది చూస్తే. కానీ నా జీవితంలో చేసిన ఒక చిన్న తప్పు చెప్పి పాయింట్ ఆపేస్తాను నేను. 7వ క్లాస్ నుంచి నాకు కోరిక టైం టేబుల్ వేసుకుని టైం టేబుల్ ప్రకారం చదువుకుందామని. ఇప్పుడు 50 ఏళ్ళు నాకు, ఇంతవరకు టైం టేబుల్ వేసుకుని టైం టేబుల్ ప్రకారం నేను జీవించలేకపోతున్నాను. అంచేత మాస్టర్ మరి మాకు 50 ఏళ్ళు రాదు అంటే ఎప్పుడు చేస్తావు, అందుకోసం కాదు చెప్పింది. ఇవాళ నుంచైనా మీరు కాలాన్ని క్రమబద్ధంగా చేసుకోగలిగే ఒక టైం టేబుల్ ప్రకారం ఆచరణలో పెట్టుకోవటానికి ఏది ఆపుతోందో నాకు ఇంతవరకు అర్థం కాలే. నన్ను ఆపుతోంది సంథింగ్. అంచేత కాలాన్ని సద్వినియోగం చేసుకోవటము, అసూయారహితమైనటువంటి స్థితిలో ఉండటము. ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడే, అంతా కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః అనే భావనతో మనము ఈ నూతన ధర్మాన్ని ముందు ముందుగా ప్రాక్టీస్లోకి పెట్టుకుందాం. కానీ ఇది ప్రాక్టీస్లోకి పెట్టండి, ఇవాళ నుంచి అయినా కనీసం టైం టేబుల్ వేసుకోండి, టైం టేబుల్ ప్రకారం చేయండి. ఇది సమయ సంయమనం గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం కదా, ఈసారి బద్దకించకండి. ఈసారి చెప్పిన పనులు నోట్ చేసుకుని ఆ పనులు పూర్తి అయ్యాయో లేవో చూసుకోండి. కొంచెం మీరు మీ జీవితాన్ని స్పీడప్ చేయలేకపోతే నేను చెప్పింది మీ జీవితంలోకి రాదు. నేను మీకు కొన్ని వాగ్దానాలు చేసి ఉన్నాను. నేను సప్తఋషుల్ని కాకువాయిలోనే దింపుకుందాం, వాళ్ళు రెడీయే దింపడానికి. కానీ మీ ఆచరణ దానికి తగినట్టు ఉందా? ఎలా వస్తారు వాళ్ళు అక్కడికి? మీకు ప్రైమ్ మినిస్టర్ కానీ కాస్త మినిస్టర్ని కానీ మీ ఇంటికి పిలిస్తే ముందు మున్సిపల్ కమిషనర్ ఆ లోకల్ హెల్త్ వాళ్ళు వాళ్ళు వచ్చి సర్వే చేసి వెళ్తారు. వాళ్ళని అసలు ఇక్కడికి రానివచ్చా రానివ్వకూడదా అని చేసిన తర్వాత దానికి ముందు వాళ్ళు ప్రోటోకాల్ వేసుకుని దానికి కావాల్సిన అంత హంగులు తయారు చేసుకున్న తర్వాతే మినిస్టర్ని అక్కడికి రానిస్తారు. లేకపోతే అతను మీకు ఎంత స్నేహితుడైనా మీరు మినిస్టర్ని కలుసుకోండి సార్, మేము అతనికి తగిన ఏర్పాట్లు చేయలేకపోతున్నాం సారీ అంటారు. అప్పటికీ మినిస్టర్ ముండికెత్తొస్తే వాళ్ళు ఏం చేయలేరు, అది వేరే విషయం. అలాగే ఆ సప్తఋషుల్ని మనం కాకువాయిలో దింపాలి అనుకుంటే మాకు ఇది వీలు పట్టం లేదు, అది వీలు పట్టం లేదు, మాకు టైం లేదు అంటే వాళ్ళకి టైం లేదు మీ దగ్గరికి రావటానికి. కొంచెం అది కూడా ఈ కాలంలో యొక్క ఆ ఇంపార్టెన్స్ తెలుసుకుని పరిగెట్టండి. మీరు ఆ పరిగెట్టడంలోనే, పరిగెట్టి సాధించటంలోనే పరిగెట్టాం. మనము ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లోటు చేయలేదు అన్నది మీరు హృదయం మీద చేయి పెట్టి చెప్పగలిగితే చాలు. అది జరిగిందా లేదా పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మనం పూర్తి ప్రయత్నం చేశామా లేదా అది ఒకటి ఆలోచించుకోండి. అసూయ స్థితి గురించి చెప్పుకుంటూ, ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. అణువు అణువులో కూడా ఆ భగవంతుడిని చూసే విధానం ఎలా ఉంటుంది అది ముందుగా ఈ మిగతా 4-5 రోజుల్లో చూద్దాం. కానీ ఇది చేస్తున్నాం అంచేత మిగతా పనులు ఆపేశాం మాస్టారు. అసలు నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాలేదన్నమాట. మీరు అన్ని పనులు చేసుకుంటూ ఇది కూడా చేయటమే తప్ప, ఇది చేస్తున్నాను కనుక అది ఆపామంటే ఎలా కుదురుతుంది? ఫిజిక్స్ చదువుతున్నాను కనుక కెమిస్ట్రీ చదవను అంటే పరీక్షల్లో గందరగోళం వస్తుంది. కెమిస్ట్రీ నాకు చాలా ఇష్టం అండి, మ్యాథమెటిక్స్ చేయను, డిగ్రీ రాదు. అంచేత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పౌజన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః మేధనా సధనా సంతు జీవంతి శరదాంశతం ఓం శాంతి శాంతి.